नमो भगवते वासुदेवाय श्रीमद्भागवत महात्म्यम् कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे पुरुधासुतं सच्चिदानंदरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्त मनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयम् मुनिमानतोऽस्मि। సమన్వయ భాగవతం అనే పేరుతో ఈ మూడు రోజులు నేను చెప్పదలుచుకున్న విషయము భాగవతం యొక్క ప్రాముఖ్యత. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని భారతీయులుగా ఈ విద్యను మన కుటుంబాలలో మన పిల్లలకి వీలున్నప్పుడు అందజేస్తూ ఉంటూ ఉంటే ఖచ్చితంగా భారతదేశము ప్రపంచానికి మకుటాయమానంగా వెలుగుతుంది. నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి చాలా స్పష్టంగానే తెలుస్తూ ఉన్నాయి కదా, పేపర్ తీసేసరి కల్లా సూయిసైడ్ స్క్వాడ్స్ యొక్క ప్రభావం మనకి కనిపిస్తూనే ఉంది. అన్ని రకాలుగా వినాశకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చుట్టూరా చుట్టుముట్టి ఉన్నప్పటికీ కూడా నేను నా కుటుంబము నాది అనేటటువంటి ఆలోచన ఇంకా మనలో ఎక్కువగా పెళ్లుబుకుతోంది తప్ప ఈ సంపూర్ణ సృష్టికి ఆధారభూతమైనటువంటి గురుచేతనత్వము మనకి చాలా దగ్గరగా అందుబాటులో ఉన్నది అని మర్చిపోతున్నాం మనం. దీన్ని మళ్లీ మళ్లీ మీరు సింహావలోకనం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను, మనకి అవగాహన కావటం లేదు. మనం నేర్చుకుంటున్నటువంటి విద్య, మనము నేర్చుకోవలసినటువంటి విద్య ఏకైక మానవీయ విద్య ఇదే. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి విద్య మాత్రము తప్ప ఇంకా అసలు ఏ విద్య నేర్చుకోవలసినటువంటి అవసరము లేదు. ఈ విద్య నేర్చుకుంటే, ఏ ఒక్క విద్య మనం నేర్చుకుంటే అన్నీ మనకి బోధపడతాయి. పొలిటీషియన్స్ కి వాళ్ళకి అందుబాటులో లేనటువంటి వారి చేయ దాటిపోయినటువంటి పరిస్థితి ఏదైనా వస్తే భగవంతుడి దగ్గరికి గురువు దగ్గరికి పరిగెట్టుకొస్తాడు. డాక్టర్ నయం చేయనటువంటి రోగం ఏదైనా వచ్చేసరికల్లా గురువు గెప్తికొస్తాడు. బిజినెస్ లో నేను చాలా గొప్పవాణ్ణి, నన్ను ఎవరు ఎదిరించలేదు అనేటటువంటి పరమ కోటీశ్వరులు ఎవరైనా ఉన్నా ఎప్పుడప్పుడు వాడికి ఖచ్చితంగా గురువు దగ్గరికి రావలసినదే. మనము ఎవరైతే ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ అనుకుంటున్నాము, బిజినెస్ మెన్ కావచ్చు వాళ్ళు, రాజ్యాధినేతలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడప్పుడు ఏదో ఒక కారణంతో గురువుల దగ్గరికి వచ్చినదే. గురువు దగ్గరికి వస్తే వాడు నేర్పేటటువంటి విద్య ఏమిటి అన్నది మనం నేర్చుకుంటున్నాం భాగవతంతో. నా ప్రయత్నం ఈ మూడు రోజుల్లో భాగవతం మొత్తం నేను చెప్పేయగలనని కాదు. నా ప్రయత్నం ఏంటి అంటే మీకు భాగవతం మీద రుచి కలిగితే, భాగవతం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, భాగవతం అంటే గురువుల చరిత్రే, గురువు ఎవడు? జీవితాన్ని తన వశంలో చేసుకుని, కాలాన్ని తన వశంలో చేసుకుని బాధాతత్తులైనటువంటి వాడు ఎవడు? వాడి దగ్గరికి వచ్చినా వాళ్ల యొక్క బాధను తీర్చివేసేటటువంటి వ్యక్తి. ఆ చేతనత్వం మీకు అందుబాటులో ఉన్నది, మీరందరూ కూడా గురువులే. మానవ శరీరధారులు అందరూ కూడా గురువుస్ ఇన్ ద మేకింగ్. ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోగానే ఖచ్చితంగా వాడు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు తర్వాతనే ఏమవుతాడు వాడు? డాక్టర్ అయిపోతాడు. డాక్టర్ అయిపోయిన తర్వాత వాడిని స్టూడెంట్ అన్నాం, వాడిని డాక్టర్ అనే అంటాం మనం. అలాగే మనము గురుచేతనందం దగ్గరికి వచ్చి, దేవాలయాలకి వచ్చి అడుక్కు తింటాం మానేసి చాలా జాగ్రత్తగా ఈ మాటల యొక్క తీవ్రతను అవగాహన చేసుకోండి. దేవతల్ని అడుక్కోకండి, దేవతల్ని శాసించండి. మీరు గురువులందరూ కూడా దేవతల్ని శాసించారు, దేవతల్ని ఎవరు అడుక్కోలేదు, ఏ గురువు కూడా. ఇచ్చేదా దేవాలయంలోకి వెళ్లి మీరు అడుక్కోవడం కాదు కావాల్సింది, ఎలక్ట్రిసిటీ దగ్గరికి వెళ్లి ఫలానా వాళ్ళింట్లో చాలా బాగా నువ్వు ట్యూబ్లైట్ వెలిగించావుట, ఫలానా వాళ్ళింట్లో నువ్వు నీళ్లను చల్లబరుస్తున్నావుట ఫ్రిడ్జ్ రూపంలో, ఫలానా వాళ్ళింట్లో హీటర్ రూపంలో నువ్వు వేడి నీళ్లు ఇస్తున్నావుట అని ఎలక్ట్రిసిటీని మనం ప్రార్థన చెయ్యం. మనం ఏం చేస్తాం? ఎలక్ట్రిసిటీని శాసిస్తాం. కానీ ఎలక్ట్రిసిటీని మనం ఇష్టం వచ్చినట్టు మనం శాసించలేము. ఎలక్ట్రిసిటీని శాసించాలి అంటే దాని నియమాలు మనకి తెలియాలి. అంచేత దేవాలయాలు ఎందుకు వెళ్తాం అంటే, దేవాలయాలలో మనం ఏమి చేస్తాం అంటే, ఆ దేవతాశక్తుల యొక్క నియమాలు మనకి తెలియాలి. ఇది మీరు అర్థం చేసుకుని మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి అక్కడికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి అడుక్కోవటం కాదు. నియమాలు అర్థం చేసుకోండి, దేవతల యొక్క నియమాన్ని. ఎం ప్రవర్జంత మనుపేత మపేత కృత్యం విరహకాతుర ద్వైపాయనో ఆజుహావ. విరహకాతరుడైనటువంటి ద్వైపాయన మహర్షి కూడా కొడుకుని వెళ్ళిపోతూ ఉంటే వదిలేసి వెళ్ళిపోయి పిలిచాట విరహంతో, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, వదిలేసి ఇంకా చాలా పనులు చేయాలి, నీకు ఒడుగు చేయాలి. ఒడుగు చేసిన తర్వాత ఏం చేయాలి? అతను గాయత్రి జపం చేసుకోవాలి. గాయత్రి జపం చేసుకున్న తర్వాత అతను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్లిన తర్వాత వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాక సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. నువ్వు సన్యాసాశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలట? ఒడుగులో వేసుకున్నటువంటి జంధ్యాన్ని తీసి బయట పెట్టేయాలి. అది ముందే చేశాడు, వచ్చిన గొడవ అది. శుకుడు ఏం చేశాడు అంటే ఈ ప్రాసెస్ ఒప్పుకోలేదు. ఏ ప్రాసెస్? ముందు జంధ్యం వేసుకోవాలి, జంధ్యం వేసుకున్నాక గాయత్రి సాధన చేసుకోవాలి, గాయత్రి సాధన చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్లిన తర్వాత వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి, వానప్రస్థాశ్రమంలోకి వెళ్లిన తర్వాత సన్యాసాశ్రమంలోకి వెళ్తున్నప్పుడు ఇదంతా నేను చేయలేదే అని బాధపడుతున్నట్ట. విరహకాతర ఆజుహావా, విరహంతో ఇదంతా నేను చేయవలసినటువంటి బాధ్యతలు ఏం చేయలేదు, నువ్వు తీసివేసేవలసినటువంటి జందం నేను ముందు నీకు వేయలేదు అని బాధపడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే చెట్లు రియాక్ట్ అయ్యాయట. ఏమని రియాక్ట్ అయ్యాట? అవి కూడా విరహంతో హే పుత్ర హే పుత్ర అని ఆర్చాయట. దీని అంతరార్థము ఈ దేవాలయాలలో ఉన్నటువంటి రహస్యం మీకు బోధపడితే అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ క్లాసుల్లో నేను మీకు దాని మీద అభిరుచి కలిగించగలిగితే దేవాలయాలు ప్రాకృతిక శక్తుల యొక్క విజ్ఞాన ప్రయోగశాలలు. దేవాలయాలు ప్రాకృతిక శక్తి యొక్క విజ్ఞానపూరితమైనటువంటి ప్రయోగశాలలు. యంత్రాలు యంత్రాలే, మెషిన్సే. కానీ అన్నిటికంటే అద్భుతమైనటువంటి మెషిన్ ఒకటి ఉంది, శ్రీచక్రం, శ్రీయంత్రము. దానికి కుంకుమలు పోసేసి, పసుపులు పోసేసి, పువ్వులు పోసేసి మెషిన్ని కప్పిస్తున్నాం. ఇప్పుడు కారు వాడాలనుకోండి, కారు వాడాలి అంటే చాలా మంచి కారు అని చెప్పి దాని నిండా పువ్వులు పోసేసి, దాని నిండా కుంకుమ పోసేసి, దాని నిండా పసుపులు పోసేసి నిండా ముంచేసేయండి కార్ ని. అప్పుడు డ్రైవర్ ఎక్కడ కూర్చుంటారు, మీరెక్కడ కూర్చుంటారు? అవగాహన అవటం లేదు. భారతీయులైనటువంటి మనకి యంత్ర విద్య మనకి ఉన్నా, మంత్ర విద్య మనకి లభించినా, ఆ యంత్రాన్ని మంత్రాన్ని మనం ఉపయోగించుకోలేక ఛాతి కాని వాళ్ల వలె ఇతరుల వైపు మనం చూస్తున్నాం. ఆ విద్య అంతా కూడా గురువుల చరిత్రలో ఉన్నది. అందుకు నేను ఇంతలాగా మరీ మరీ చెప్పేది. ఇంకోటి కూడా చాలా గుర్తుంచుకోండి, గురువుల చరిత్రలోకి అన్నిటికంటే కూడా ఈనాడు చాలా బాగా సిలబస్ అందరికీ తెలిసినటువంటి గురు చరిత్ర ఏంటి అంటే, మనం ఎవరి దర్బార్లో అయితే కూర్చొని చదువుకుంటున్నామో ఆయన యొక్క చరిత్ర, షిర్డీ సాయి యొక్క చరిత్ర. ఇంతమంది భక్తులు ఉన్నటువంటి ఈ షిర్డీ, ఈ ఒంగోలు నగరంలో రెండు రకాలుగా షిర్డీ సాయి చరిత్ర కనుక మీరు పారాయణ చేయగలిగితే భాగవత పారాయణ చాలా అద్భుతంగా జరిగినట్టు అవుతుంది. అది అఖండ షిర్డీ సాయి చరిత్ర పారాయణ మొదలెట్టగలరేమో ఆలోచించుకోండి మీరు. ఒంగోలులో షిర్డీ సాయి భక్తులకి కొదవేమీ లేదు. పొద్దున్న నుంచి సాయంత్రము, సాయంత్రం నుంచి మళ్ళా పొద్దున్న, ప్రతి గంటకి మార్నింగ్ 5 to 6, 6 to 7, 7 to 8 అలాగా గంట గంటకి ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సాయి చరిత్రను పారాయణ చేసుకుని వెళ్ళిపోతూ ఉండండి. ఒకే పుస్తకం అక్కడ ఉంటుంది. రెండో వ్యక్తి వచ్చాక మొదటి వ్యక్తి ఎక్కడ ఏ లైన్ చదువుతూ ఆపాడో రెండో వాడు ఏం చేస్తాడు, ఆ లైన్ నుంచి మొదలెడతాడు. అలా కంటిన్యూస్ గా చేయండి, చూద్దాం ఏమవుతుందో. అఖండ సాయి చరిత్ర పారాయణ. ఇది కాకుండా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ప్రపంచం ఎంత తీవ్రమైనటువంటి అధోగతిలో ఉందో మీకు అర్థమవుతోంది కదా. పేపర్లు చూస్తూ ఉంటే ఎక్కడ ఏ బాంబు పేలి ఎవరు చచ్చిపోతాడో ఎవరికీ అర్థం కావటం లేదు. వాళ్ళు చచ్చిపోతే మనకేంటి అనేటటువంటి స్థితిలో మనం ఉన్నామని నేను అనుకోవటం లేదు. మన మానవీయ చేతనత్వము కనీసం ఆ మాత్రం ఉంది, ఎక్కడైనా ఎవడైనా చచ్చిపోతే అయ్యో పాపం వాళ్ళు చచ్చిపోయారా అనే బాధ ఉంది మనకి. వాళ్ళు చచ్చిపోకుండా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండటానికి సాయి చరిత్ర ఉపయోగపడుతుంది అని మనకి తెలుసు కదా, ఆ నమ్మకం మనకి ఉంది కదా. ఇంతమంది ఉన్నటువంటి ఒంగోలు నగరంలో ఇంత అద్భుతంగా రన్ అవుతున్నటువంటి సాయి దర్బారులో అఖండ సాయి చరిత్ర పారాయణ మనం మొదలెట్టలేమా? దేనికి? ప్రపంచ శాంతి కోసం. ప్రపంచంలో ఉన్నటువంటి అరాజకత్వాలని మూపు మాపటానికి మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి, ఓ 48 మందిగురు పేరు ఇచ్చారనుకోండి గంట గంట, వాడు మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తుంది? మూడో రోజు రావాల్సి వస్తుంది. అంచేత మీరు అఖండ సాయి చరిత్ర పారాయణం అయితే జరుగుతూ ఉంటుంది తప్ప, ఓ 48 మంది కనుక వరుసగా పేర్లు ఇచ్చుకుంటూ పోతే ఇవాళ మీరు ఒక గంట పారాయణ చేసిన తర్వాత మళ్ళా ఎప్పుడు వస్తుంది మీకు పారాయణ చేయటానికి? 49వ గంట. అంతవరకు మీరు మళ్ళా రావక్కర్లే, ఎందుకు 48 మంది ఇన్వాల్వ్ అవుతే. అంచేత అది కష్టసాధ్యమైంది ఏమీ కాదు. కావలసింది ఏంటి అంటే, దీని గురించి శ్రద్ధ తీసుకుని, దీనికి ప్రణాళిక వేసుకుని, దీనిని ఆ సాయి యొక్క అనుగ్రహం కోసము ప్రపంచంలో సుఖము శాంతి సౌభాగ్యము అందరికీ రావాలి అనుకునేటటువంటి భావనతో తప్పనిసరిగా మీరు మొదలెడతారని, దేవాలయం యొక్క ధర్మకర్తలు దీని గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ, చింతామణిర్ లోకసుఖం సురద్రుస్వర్గ సంపదాం ప్రయచ్చది గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఎందుకు ఇది చెప్పుకుంటున్నాము అంటే, ఈ గురు చేతనత్వము దుర్లభమైనటువంటి పనులు చేయగలుగుతుంది, చనిపోయిన వాళ్ళని బతికించగలుగుతుంది. అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా మన జీవితాల్లోనే. ఒంగోలు నగరంలోనే చాలా మందికి దీని మీద అనుభవాలు ఉండి ఉంటాయి. ఉన్నాయి సరే మీ అనుభవాలు. మరి ఆ అద్భుతమైనటువంటి గురువు యొక్క శక్తిని మనము ప్రపంచం కోసం ఎందుకు ఉపయోగించలేము? 3 రోజులకు 1 గంటగా అవుతుంది, 48 గంటలంటే అఖండ చరిత్ర పారాయణ. 48 మనుషులు కలిసి రైట్ మేము పారాయణ చేస్తాం అఖండంగా, టైం టేబుల్ వేసుకోండి కంటిన్యూస్ గా. మళ్ళీ 49వ గంట కదా మీరు వచ్చేది, అంటే 3 రోజులకే ఒక గంట. కానీ ఆ మూడు రోజులకి ఒక గంట మీరు ఇచ్చేంటి 48 మంది కలిస్తే, 108 మంది కలిస్తే వారానికి ఒకసారి. కానీ ఏం కావాలి మనకి అక్కడ? చక్రీయ గమనము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ టైంకి రాగలగాలి. వస్తే ఏమవుతుంది? చింతామణి లోకసుఖం సురద్రు స్వర్గ సంపదాం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఆ గురువుకి కనుక మన మీద ప్రేమ పుట్టుకు వస్తే, అంటే వాళ్ళకి ప్రేమ లేదా మాస్టారు, మేము పారాయణ చేస్తేనే ఆయన నన్ను అనుగ్రహిస్తారు, మేము నిర్ణయించుకోండి. ఆయనకి ప్రేమ ఉన్నా కూడా ఆయన ప్రేమ ప్రకటీకృతం అవటానికి కావలసినటువంటి పరిస్థితులు మీరు కనిపించటం లే. తండ్రి డబ్బిచ్చాడు, ఫీజు కట్టాడు, డొనేషన్ కట్టాడు, హాస్టల్లో నీకు సుఖంగా ఉండటానికి కావాల్సినటువంటి ఫీజు కట్టాడు, అంతా కట్టేశాడు, నువ్వు మాత్రం చదవటం మొదలెట్టలేదు. మరి గురువు ఏం చేస్తాడు? చదవటం మొదలెట్టండి, మీరు పారాయణ చేయటం మొదలెట్టండి. ఏ ఉద్దేశంతో? సవ్యమైనటువంటి ఉద్దేశంతో. కనుక ఇలాంటి పారాయణ మీరు మొదలెట్టగలిగితే ప్రేచ్ఛతి గురుప్రియతో వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఆ దివ్యమైనటువంటి స్వర్గము భూమి మీదే చింపేస్తారు వాళ్ళు. గురువుల యొక్క కోరిక వాళ్ళు సుఖంగా ఉండాలని కాదు, మనం సుఖంగా ఉండాలని. కానీ మనం సుఖంగా ఉండటానికి కావలసినటువంటి మూడు రకాలైనటువంటి స్థితులు మనకి అడ్డుకుంటాయి. భాగవతాన్ని ఆ మూడు రకాలైనటువంటి స్థితుల నుంచి దాటటానికి మీరు ఉపయోగించండి. ఈ కాలంలో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఈ మాట మనం చాలా తీవ్రంగా వింటున్నాం. చాలా అలసిపోతున్నాం మాస్టారు. స్ట్రెస్, చాలా ఒత్తిడికి గురవుతున్నాం మాస్టారు మేము. డాక్టర్లు ఏమంటున్నారు? మీరు ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కి గురి అవుతున్నారో, రెండు రోగాలు మీకు వస్తున్నాయి, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్ ఇంకాస్త నూనె పదార్థాలు అవి తినటం వల్ల మన ధమనులలో అడ్డంకులు ఏర్పడి స్ట్రోక్స్ వస్తున్నాయి, పెరాలిటిక్ స్ట్రోక్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చివరికి వాడు శరీరాన్ని వదిలేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు రూపమాపటానికి భాగవతం ఎలా ఉపయోగపడుతుందో చెప్పేటటువంటి కథే దుంధకారి యొక్క చరిత్ర. దుంధకారి అనేటటువంటి వాడికి భాగవతం ఏం చెప్తుంది అంటే, ఐదుగురు వేశ్యల వలలో చిక్కుకుని ఆ ఐదుగురు వేశ్యలకు అడిగిందే తడవుగా వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తూ తండ్రి అమ్మని వాళ్ళని వదిలేసి ఆ వేశ్యల యొక్క విషయంలో ఇరుక్కుపోయాడు. చివరికి ఆ వేశ్యలు అర్థం చేసుకున్నారు, ఇంకా వీడు మనకేం ఇచ్చే స్థితిలో లేడు, వీడి దగ్గర ఉన్నదంతా కూడా పోయింది, పరిసమాప్తి అయిపోయినది. అప్పుడు ఆ వేశ్యలు ఏం చేశారు? వాణ్ణి హత్య చేసేసి పాతి పెట్టేశారు. ఇది దుందకారి యొక్క కథ కాదు, ఇది మన కథే. దుందకారి యొక్క కథ మనం ఏం చదువుకోవటం లేదు భాగవతంలో, మన కథ చెప్తున్నాం. ఐదుగుల వేశ్యల చేతుల్లో మనం ఇరుక్కుపోయాం, ఐదు ఇంద్రియాల చేతుల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. ఎవరికి కూడా ఇంద్రియాల మీద అదుపు లేదు. ఇంద్రియాలు ఏం చెప్తే అది చేస్తాను తప్ప మనం చెప్పినట్టు ఇంద్రియాలు చెయ్యవు. వయస్సులో ఉండి ఇంద్రియాలకి మనం పోషణ ఇవ్వగలిగినప్పుడు ఇంద్రియాలు ఆనందిస్తాయి. వేశ్యలు ఎలాగోతే వాటికి డబ్బులు అది మనం ఇస్తూ ఉంటే, రైట్ ఇంకా పెట్టు ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అంటాము, అలాగే ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? రైట్ ఇంకా పెట్టు ఇంకా పెట్టు అంటారు. తర్వాత ఏమవుతుంది? ముసలాం అయిపోయాక తినాలని ఉంటుంది నాలిక్కి, తెల్లేవు, ఇంచేత తెల్లేవు, పళ్ళు లేవు, చూడాలని ఉంటుంది కంటికి క్యాటరాక్ట్స్ వచ్చాయి కనిపించదు, వినాలని ఉంటుంది వినిపించవు. చివరికి ఏం చేస్తాయి ఇంద్రియాలు? ఏమంది మనం చచ్చిపోవటానికి కారణం ఏంటి అంటే ఇంద్రియాల లోలుపితే. ఇంద్రియాల మీద కనుక మనకి పరిపూర్ణమైనటువంటి కంట్రోల్ ఉంటే ఎవడు చావడు, భాగవతం అది గ్యారంటీ ఇస్తోంది మీకు. మనిషికి మృత్యుముఖంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఈనాడు గురువులందరూ కూడా కోరుకుంటున్నది ఏంటో మీరు పేపర్లు అవి చదువుతూ ఉంటే తెలుస్తుంది కదా, భూమిపై స్వర్గావతరణ చదువుతూ ఉంటారు కదా మీరు. మహేష్ యోగి ఛానల్లో కూడా అదే చెప్తారు. శ్రీరామ శర్మ ఆచార్య హరిద్వార్లో మా గురువు గారు అయినటువంటి ఆయన కూడా అదే చెప్తాడు. సత్యసాయి కూడా ద గోల్డెన్ ఈరా అని చెప్తూ ఉంటాడు, సాయి యుగం అని చెప్తూ ఉంటాడు. వీళ్ళందరూ కోరుకునేది ఏంటో తెలుసా, భూమి పైన స్వర్గావతరణ. భూమి పైన స్వర్గావతరణ అనుకునేసరికల్లా మనకేమనిపిస్తుందంటే పెద్ద పెద్ద బిల్డింగులు, ఏసీ రూమ్స్, ధూళి అది లేకుండా ఉండటం, మనకి ఏ ఆహారం కావాలంటే ఆహారం లభించటం, ఎవడూ రోగగ్రస్తం కాకుండా ఉండటం, ఇలాంటి ఆలోచనలే వెళ్తాయి తప్ప భూమిపై స్వర్గావతరణ జరగాలి అంటే భూమి ఎలా మారాలి, స్వర్గంగా మారాలి. అంతే కదా భూమిపై స్వర్గావతరణ అంటే. స్వర్గంలో ఎవరుంటారు, స్వర్గంలో ఉండేవాళ్ళని ఏమంటాం మనం, అమరులు అంటాం కదా. అమరులు అంటే వాళ్ళు చస్తారా బతుకుతారా? అంచేత భూమి మీద స్వర్గావతరణ జరగాలి అంటే మనం ఏమవ్వాలి, అర్థమవుతుంది ఏమవ్వాలి, మనం చావు లేకుండా ఉండాలి, మనం మనం ఏమవ్వాలి, మృత్యువుని అధిగమించగలగాలి మనం. ఇది గురువుల యొక్క కోరిక. అసలు మనకి ఆ గురువుల యొక్క ఈ కోరికే అర్థం కావటం లేదు. అసలు గురువులు మనం చచ్చిపోవాలని కోరుకోవటం లేదు. వాళ్ళు కోరుకుంటుంది ఏంటి అంటే మానవులందరూ కూడా అమరులు అయిపోవాలి. మానవులందరూ అమరులు ఎలా అవుతారు, భాగవతి విద్యను అర్థం చేసుకోగలిగితే. అదొక విద్య, అదొక టెక్నిక్. చావుని తాతటం అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ కనుక మనకి అర్థమవుతే మనకి మృత్యువు రాదు. ఆ టెక్నిక్ అర్థం అవటానికి మొట్టమొదట భాగవతంలో చెప్పేది ఇందాక నేను చెప్పినటువంటి దుందుకారుడు యొక్క చరిత్ర. ఏంటి ఆ దుందుకారుడు యొక్క చరిత్ర, ఐదుగురు వేశ్యల చేతిలో హతమైపోయినటువంటి ఆ వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? మనం అందరము కూడా ఇంద్రియాల యొక్క శక్తి కోల్పోవటం వల్లే మృత్యుముఖానికి వెళ్తాము. ఇది మీకు అర్థమవుతుంది కదా. అంచేత ఇంద్రియాల యొక్క శక్తి కోల్పోకుండా ఎలా ఉండాలో చెప్పేటటువంటి భాగవత సప్తాహాన్ని గోకర్ణుడు అనేటటువంటి వాడు దుందుకారికి వినిపిస్తాడు. గోకర్ణ క్షేత్రం భారతదేశంలో ఎప్పుడైనా విన్నారా, ఎక్కడుందో మీరు? నిన్ననే నేను క్షేత్రాల గురించి చెప్తున్నాను. నేను పేరు విన్నారా, గోకర్ణ క్షేత్రం అని ఒకటి ఉందని. అది శివుడి యొక్క క్షేత్రం, అది సముద్రపు ఒడ్డున ఉన్నది. ఇక్కడ క్షేత్రాల గురించి మనం తర్వాత తెలుసుకుందాం, కానీ గోకర్ణుడు అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దత్తావతారమైనా కృష్ణుడు అయినా వీళ్ళందరి వెనకాతలో ఆవు కనిపిస్తుంది మనకి. గమనించారా మీరు ఎందుకు ఆవుని పెడతారు అక్కడ, ఎప్పుడైనా ఆలోచించారా? దత్తుడు వెనకాతల కానీ, కృష్ణుడు వెనకాతల కానీ, ఇంకా కరెక్ట్ గా చెప్పుకోవాలంటే జగద్గురు స్థితిలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి వెనకాతలైనా కానీ ఆవు ఉంటుంది. ఆవు యొక్క భౌతిక ఉపస్థితి జగద్గురు యొక్క ఉపస్థితిని తెలుపుతుంది. జాగ్రత్త గుర్తు చేసుకోండి, ఇక్కడ ఉంది కదా. ఎక్కడైనా దత్తుడు యొక్క కానీ జగద్గురు యొక్క కానీ పరిస్థితి ఉంటే గోకర్ణత్వము ఉంటుంది. గోకర్ణుడు చెప్పినటువంటి భాగవతము, అలాంటి భాగవతం మనం వినగలమా? ఎలాంటి భాగవతం వినాలి మనము? గోకర్ణుడు చెప్పినటువంటి భాగవతాన్ని కనుక మనం వింటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పోతాయి. ఇంద్రియాలు అదుపు తప్పినటువంటి ఇంద్రియాలు, అలసిపోయినటువంటి ఇంద్రియాలు, చావుకి దగ్గర పడినటువంటి ఇంద్రియాలు మళ్లీ కొత్త ఉత్సాహాన్ని పుంజుకుని కొత్త చేతనత్వంతో మిసమిసలాడటం మొదలెడతాయి. గోకర్ణుడు అంటే, గో అంటే ఆవు అనేటటువంటి అర్థం ఉంది, గో అంటే వాక్ అనేటటువంటి అర్థం ఉంది, గో అంటే సూర్యకిరణము అని కూడా అర్థం ఉంది. గో అంటే సూర్యకిరణము అని కూడా అర్థం ఉంది. సూర్యకిరణాలే యోగ విద్య, ఇమం వివస్వతే యోగం, ప్రోక్తవాన్ అహం అవ్యయవన్, వివస్వాన్ మనమే ప్రాణః భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యకిరణాలకి చెప్పాను. సూర్యకిరణాలు ఎవరికి చెప్పారు? వైవస్వత మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకులకు చెప్పాడు, ఇక్ష్వాకులు మిగతా వాళ్ళకి చెప్పారు, మిగతా ఇదంతా కూడా సకాలేన మాత యోగోనష్ట పరంతప. అంచేత మొట్టమొదట మీరు భాగవత విద్య నేర్చుకునేటటువంటి వ్యక్తులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సూర్యకిరణాలను మీరు ఎలా ఉపయోగించుకోగలరు, అది గోకర్ణోపాఖ్యానం. అంటే సూర్యకిరణాల ద్వారా ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని మీరు ఎలా పెంచుకొనగలరు, భాగవతం ఆ విద్యను చెప్తుంది మీకు. 12 స్కందాలలో 12 రకాలైనటువంటి భాగాలలో భాగవతము మీకు సూర్యకిరణాలను ఉపయోగించుకునేటటువంటి విద్య నేర్పుతుంది. ఇందులోనే ఒక చోట జీవో జీవస్య జీవనం అనే మాట వస్తుంది. కొంచెము సంస్కృతం అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పిన మాట అర్థమైపోయి ఉంటుంది. జీవో జీవస్య జీవనం అంటే అర్థం ఏంటి? జీవుడే జీవాలకి ఆహారం అని, చిన్న చేపను పెద్ద చేప మింగటం అన్నమాట. భాగవతంలో ఆ భావం ఏమిటి అంటే సూర్యకిరణ విజ్ఞానమే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను భాగవతాన్ని చదివి చెప్పటంలే, నేను ఇవాళ మీకు భాగవతంలో ఉన్నటువంటి మొత్తము రసాన్ని చెప్పేటానికి ట్రై చేస్తున్నా. నేను మీరు అర్థం చేసుకోండి దీన్ని, నేను ఒక వైజ్ఞానికుడుగా ఒక సైన్స్ లెక్చరర్గా మీకు విషయాలు చెప్తున్నాను. నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా మిమ్మల్ని ముక్తికి దారి చూపించేటటువంటి వ్యక్తిగా మాత్రము నేను ఈ విషయాలు మీకు చెప్పటం లేదు. ఏ విషయాలుగా చెప్తున్నాను నేను? వైజ్ఞానికుడుగా భాగవతము మానవ జాతిని అమరత్వం వైపు ఖచ్చితంగా తీసుకెళ్లగలదు అని నా నమ్మకం. అమరత్వం అంటే ఏంటి? ఎవరు కూడా చనిపోవలసినటువంటి అవసరము లేదు. మనం ఎందుకు చనిపోతున్నాము అంటే అవగాహన లేక. పూర్వకాలము కంటే ఈ కాలము మనుష్యుల యొక్క ఆయు ప్రమాణం పెరిగింది అని మనం ఒప్పుకుంటాం కదా. ఇదివరకు 35 ఏళ్లు 40 ఏళ్లకి చచ్చిపోతూ ఉంటే ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంతవరకు వెళ్ళింది? 70-80కి వెళ్ళింది. అంటే ఏం జరిగింది అక్కడ? మనము ఆయు ప్రమాణాన్ని పెంచుకోగలిగాం. ఎందుకు పెంచుకోగలిగాం? వైజ్ఞానికుల వల్ల, డాక్టర్ల వల్ల. భాగవతం అనేటటువంటి వైద్య విద్య ఏం చెప్తుంది అంటే, మీ ఆయు ప్రమాణాన్ని మీరు అనంతంగా పెంచుకోవచ్చు. మీ ఇష్టం, మీరు చచ్చిపోవాలి అనుకుంటే మీరు చచ్చిపోతారు తప్ప మిమ్మల్ని ఎవరూ చంపలేరు. ద్వాపర యుగంలో అదే ఉండేది. భీష్ముడు ఇచ్చామరణం, భీష్ముడు తను చచ్చిపోవాలనుకున్నప్పుడు చచ్చిపోయాడు తప్ప అతన్ని ఎవరూ చంపలేరు. ఒక భీష్ముడికైనా విద్య ఉంది, మిగతా వాళ్ళకి లేదని మీ ఉద్దేశం ఆ కాలంలో. మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చామరణం ఉన్నవాళ్లే, ఎవరికి వాళ్ళు రాసుకునేవారు. దుశ్శాసనుడు ఎవరి చేతిలో చచ్చిపోతాడు? భీముడి చేతిలో. అంచేత మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతమంది దుశ్శాసనుడిని చంపగలిగినా ఏం చేశారు? చంపలేరు. ఎవరు చంపాలి అంటే దుశ్శాసనుడే చంపాలి. అర్జునుడు, కర్ణుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఒకడు చావాలి. అర్జునుడు చచ్చిపోతే కర్ణుడు బతికుంటాడు, కర్ణుడు చచ్చిపోతే అర్జునుడు బతికుంటాడు. 5 ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు తెలుసా? మీకు గుర్తుందా? దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు, భీముడు. ఏంటి నియమం అక్కడ? ఈ 5 మొదటివాడు ఎవడి చేతిలో చచ్చిపోతాడో మిగతా 3 కూడా వాడి చేతిలోనే చచ్చిపోవాలి. రూల్ అది అక్కడ. మీరు అర్థమవుతుందా ఎంత అద్భుతమైనటువంటి జీవితం అది? చావు అనేది ముందే తెలుసు, ఎవడి చేతిలో ఎవడు చేస్తాడు. అంచేత ఏ క్షణంలో అయితే భీముడి యొక్క చేతిలో బకాసురుడు చచ్చిపోయారో మిగతా 3 అర్థమైపోయింది. అప్పుడే తెలిసిపోయింది వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ అంతా కూడా. ఆ రోజును మీకు అర్థం చేసుకోగలిగితే భారతీయ జీవిత విధానం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అంటే ఏంటన్నమాట అక్కడ? మృత్యు అంటే ఎవడికి భయం లేదది. సినిమాలో ఏదైనా ఒక క్యారెక్టర్ అడ్డు తగులుతోంది అనుకోండి, ఏం చేస్తాడు వాడు? వాడికి ఎలాగ ఎండ్ చేయాలో తెలియలేదు డైరెక్టర్లకి. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇద్దరికి హీరో మీద ఇష్టమే, మరి సినిమా ముందుకు నడవాలి, సినిమా రన్ అవ్వాలి, అప్పుడు ఏం చేస్తాడు డైరెక్టర్? ఒక హీరోయిన్ కి ఏ క్యాన్సర్ ఏదో వస్తుంది, ఆవిడ త్యాగం చేసిస్తుంది. అలా జీవించేవాళ్ళు అక్కడ. ఆ జీవితంలో మృత్యువు ఒక బాధాకరమైనటువంటి విషయం కాదు. అది మృత్యు ఏంటి? ఒక సంఘటన యొక్క క్లైమాక్స్. ఇప్పుడు అనుక్షణం భయమే. తేడా భాగవతం తీసుకొస్తుంది మీకు. భాగవతం యొక్క ఆ 12 స్కంధాలు కూడా మన శరీరంలో సూర్యుడి యొక్క కిరణాలు ఎలాగ ప్రవహిస్తాయో తెలిపేటటువంటి విజ్ఞానాన్ని తెలుపుతుంది.